ఒకనాడు బ్రహ్మగారు మహాసభ ఏర్పాటు చేశాడు. ఆ సభకి విష్ణు ఒక పక్కన, శివుడు ఒక పక్కన కూర్చునున్నారు, మధ్యలో బ్రహ్మ కూర్చున్నాడు. అంటే సాక్షాత్తు త్రిమూర్తులు, సృష్టి స్థితిలయకారకులు ముగ్గురు కొలువు తీర్చి ఉన్నారు. ఆ కొలువులు ఆ పూట వేద పండితులు, సంస్కృత పండితులు, సంగీత విద్వాంసులు, శాస్త్రకోవిదులు అందరూ వచ్చారు. ఏదో భూలోకంలో శాస్త్రకోవిదులు అయితే పెద్ద గొప్ప ఏముంది, ఎక్కడెక్కడి లోకాల నుంచి వచ్చారు సురలు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, పన్నగులు, యక్షులు, చారణులు, విద్యాధరులు, గంధర్వులు, నాగులు, గరుడులు, సుపర్ణులు, ఇలా ఒకరేమిటి అన్ని లోకాలలో ఉన్నవాళ్ళు వచ్చారు, మహాత్ములు వచ్చారు. ఈ మహానుభావులతో పాటుగా ప్రజాపతులు, దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, మరీచి, అంగిరుడు, పులస్త్యుడు, క్రతువు, కణ్వుడు, పులహుడు మొదలైన వాళ్ళు వచ్చారు. విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు వంటి మహర్షులు వచ్చారు. ఇవి కాక సప్త ఋషులు వేయించేశారు. ఇలా అందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళంతా వారి వారి ఆసనాల్లో కూర్చున్నారు. ఒకటి రెండు సీట్లు ఖాళీగా ఉండేవి కాదు అప్పుడు. బహుశా ఇక్కడికి ఏ విశ్వామిత్రుడు వశిష్ఠుడు వస్తాడని ఒక్క సీట్లు రెండు మాత్రం ఫ్రంట్లో అట్టే పెట్టారు. కానీ ఆ రోజుల్లో ఎవరి సీట్లు వాళ్ళవే కనుక వాళ్ళందరూ ముందు వచ్చి కూర్చునేవారు. లేటుగా వచ్చేవారు కాదు, లేటుగా వచ్చి వెనక నుంచి వచ్చి ముందుకు వచ్చి కూర్చునేవారు కాదు ఆ రోజుల్లో. అసలు లేట్ అనేది లేదండి ఆ రోజుల్లో. లేట్ అయితే గేట్ వేసేయటమే, వాడి ఫేట్ ఆగిపోయినట్టే. ఇప్పుడు కలియుగం కనుక 7:30కి వచ్చి 8:30 వెళ్ళిపోయేటప్పుడు కాస్త ప్రసాదం పుచ్చుకుపోతున్నాం. కానీ అప్పట్లో 6:20 అంటే 6:20 కంటే ఒక 5 నిమిషాలు ముందు వచ్చేవారండి. అందుకే ఆ కాలం వేరే, వాళ్ళంతా మహాత్ములు అన్నారు. బ్రహ్మదేవుడు సభ చేస్తే లేటుగా ఎవడన్నా రాగలడా, వస్తే వాడి జీవితంలో సుఖపడతాడా? పురాణం అంటే కూడా బ్రహ్మస్వరూపం తెలిసిన మీకు, పురాణమునకు టైం అంటే టైమే, ఏమైనా రావాల్సిందే అన్నారంతే. వచ్చి వింటే ఆ పుణ్యమే వేరు కదటండి. ఎన్ని జన్మల సుకృతి ఉంటే పురాణాలు వినగలుగుతారు మీరు. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త శాస్త్రములు ఒక ఎత్తు అయితే పురాణములు ఒకటి ఒక ఎత్తు ఎన్నిసార్లు చెప్పారు. ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణాస్మృతం అనంతరంచ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిశ్రుతాః. బ్రహ్మగారి నుంచి ముందు పురాణములు వచ్చాయి, తర్వాత నోట్లోంచి వేదములు వచ్చాయి. వేదములను ఉచ్చరించటం వల్ల వేదములకి ప్రథమ స్థానం వచ్చిందన్నమాట తప్ప పురాణములు మొట్టమొదట సృష్టింపబడినటువంటి శాస్త్రములు. ఒకసారి కాదు, ఇంచుమించుగా శాస్త్రాలన్నీ అలాగే చెప్పే మనకి. అందుకనే మనకి స్వామివారి గురించి చెబితే ఏమని చెప్పారు, శృతి స్మృతి పురాణానాం. అవునా, పురాణములనే శబ్దం స్పెషల్గా ప్రయోగించారు, ఉత్తి శాస్త్రం అని చెప్పకుండా. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఏమండి ఇంకేదన్నా వాడచ్చుగా పురాణం అని ఎందుకు వాడారు అక్కడ? అంటే పురాణములు అనేక శాస్త్రముల సారము, అవి లేనినాడు ఈ సృష్టి లేదు. పురాణములే లేకపోతే ఈ ఆలయాల గురించి ఎలా తెలుస్తుంది మీకు? ఈ దేవతల యొక్క ఆవిర్భావం, త్రిమూర్తుల చరిత్రలు, ఈ అమ్మవారి చరిత్ర, సహస్రనామం, మీరు రోజు చదువుకునే సహస్రనామాలు, ఈ అష్టోత్తర శతనామములు, ఇవన్నీ ఎలా వస్తాయి? అంత గొప్పవి. అందుకని ఆ రోజుల్లో సభలోకి ఎప్పుడూ కూడా టైం కంటే ముందు వచ్చేవారు. గురువుగారు వచ్చాక రావడం కంటే గురువుగారి కంటే ముందు రావడం ధర్మం అట. అలాగని ఉన్నది మానేయకండి. ఇలా చెప్పాం కదా అని ఎలాగో లేట్ అయింది కదా అని మానేసి ఇంట్లో కూర్చోమని కదా దాని అంతరార్థం, రావడానికి ప్రయత్నించమని. అందరూ వచ్చి కూర్చున్నారు. ఆ సభలోకే ఈ మేనా, ధన్య, కళావతి కూడా వచ్చి చక్కగా కూర్చున్నారు. బ్రహ్మగారు కొంచెం దగ్గరలో కూర్చోబెట్టుకున్నాడు ముద్దు చేసి వాళ్ళని. అప్పుడప్పుడు ముద్దు చేస్తే చదవరట, అందుకని ఒక గుద్దు గుద్దు దిగని చదవరని శాస్త్రం ఉంది. వీళ్ళని మరీ నెత్తికెక్కించుకున్నాడు బ్రహ్మగారు ప్రేమ వల్ల. ఆ ముగ్గురు ఫ్రంట్లో కూర్చున్నారు బ్రహ్మగారికి దగ్గరలో. పైగా అందరూ పెద్ద పెద్దవాళ్ళు, వీళ్ళు పిల్లలు, 16 ఏళ్ల పిల్లలు. ఎవరు? మేనా, ధన్య, కళావతి యువతీయమణులు, పితృదేవతలు కూతుళ్ళు. అందరూ వచ్చేసాక ఆఖర్న ఇంకా సభ ప్రారంభించడానికి కొద్ది క్షణాల ముందు తపస్సు ముగించుకుని సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడే నలుగురు వచ్చారు. ఈ నలుగురిని బ్రహ్మ మానస పుత్రులు అంటారు. మహాయోగులు, మహాత్ములు వాళ్ళు. వాళ్ళ పేర్లు సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు. వ్యవహారంలో సనక సనందనాది మహర్షులు అంటాం. ఎంత గొప్పవాళ్ళండి వాళ్ళు. ఆ ప్రపంచంలో ఆనాటి కాలంలో వాళ్ళంత యోగులు లేరట. కానీ వాళ్ళు ఎప్పుడు చూసినా చిన్నపిల్లలు ఉంటారు, అంటే 8 సంవత్సరముల పిల్లలు ఉంటారు వాళ్ళు. ఒక్కొక్కప్పుడు గోచి పెట్టుకు తిరుగుతారు, ఒక్కొక్కప్పుడు గోచి కూడా లేకుండా ఏ పేచీ లేకుండా 8 ఏళ్ల పిల్లలే కదా, అందుకని దిగంబరంగా కూడా తిరుగుతారు. అటువంటి బుల్లి పిల్లలు వాళ్ళు చాలా అందంగా ఉంటారు, అటువాళ్ళు ముచ్చటగా ఉంటారు. ఈ మహాత్ములు ఏ లోకానికి ఎప్పుడైనా వెళ్ళగలరు. వినయంగా ఉన్నవాళ్ళని దీవించి వరాలు ఇస్తారు. ఎవడైనా తలగరేసి అహంకరించారా శిక్షిస్తారు. జై విజయుల్ని చెప్పించింది వాళ్లే. దెబ్బతోటి వాళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా రావణ కుంభకర్ణులుగా శిశుపాల దంతభక్తులుగా పుట్టవలసి వచ్చింది. వాళ్లతో పాటు విష్ణుమూర్తి కూడా అవతరించవలసి వచ్చింది. అంతటి వాళ్ళు వాళ్ళు. అందుకే వాళ్ళని డింభకులు, అనర్గళ విశ్రంభకులు, రమాధినాథ సల్లాప సుఖారంభకులు, ముక్తమానస దంభకులు అన్నారు. ఎప్పుడు పిల్లల రూపంలో ఉంటారు, ఎక్కడికైనా వెళ్ళగలరు. నిరంతరం నారాయణ 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 అంటూ నారాయణ స్మరణం చేస్తూనే ఉంటారట. అసలు ఒక్క క్షణం కూడా వాళ్ళ నోట్లోంచి నారాయణ శబ్దం లేకుండా ఉండదు. మనం ఒకసారి కాదు ఒకసారైనా హా ఆయన ఆవులిస్తాం, ఆవులిస్తూ కూడా నారాయణ అంటారు వాళ్ళు. వాళ్ళకి అన్నం నారాయణ, నీళ్లు నారాయణ స్మరణమే, నిద్ర నారాయణ స్మరణమే, శయనంతో పాటు కూర్చోవడము నారాయణమే. ఇంక చెప్పాక వాళ్ళకి ఏది అది ఇది కదండి, అన్నీ నారాయణేనండి. నారాయణ స్మరణం తప్ప మరొకటి ఎరగని వాళ్ళు. అందుకే రమాధినాథ సల్లాప సుఖారంభకులు, నిరంతరం నారాయణ స్మరణము చేసి ఆనందం పొందుతారట. ఆ నారాయణ స్మరణం వల్ల వాళ్ళకు వచ్చే ఆనందం అంత ఇంత కాదు. ఇప్పుడు అర్థమైంది, అందుకే నేను మీకు చీటికి వాటికి స్మరణ చేయండి అంటాను. ఎన్నోసార్లు చెప్పాను మీకు, తింటూ రామానండి, తినకున్నా రామానండి, ఏడుస్తూ కూడా రామానండి. ఏది ఏడుస్తూ రామానండి ఒకసారి, రామా రామా అలా అనాలి. భద్రాద్రి కట్టించినటువంటి ఆలయం కట్టించిన రామదాసులాగా కొరడా దెబ్బలు తింటున్నప్పుడు కూడా రామా అనాలి. ఇంట్లో ఎప్పుడైనా భార్య ఆమెడి కోపం వచ్చి అప్పడాల కరతో పటాపటాపట నెత్తి మీద కొట్టేప్పుడు, నెత్తి మీద ఇంత బొప్పులు లేచిపోయినప్పుడు కొట్టకే కొట్టకే అనుకుంటే రామా రామా అనండి. ఎంత లాభం దానివల్ల, ఆపరేషన్ అక్కర్లేకుండా ఈ పుండులు తమంత తమ తగ్గిపోతాయి. అలాగే భార్య ఆమెడి కూడా భర్త గారు ఎప్పుడైనా కాస్త రండి ఇచ్చుకున్నప్పుడు, అప్పుడు మా పుట్టింటికి పోతాను అనకండి, బ్యాగ్ సర్దేసుకుని నేను వెళ్ళిపోతున్నాను నీకు రానని. అప్పుడు కూడా బ్యాగ్ సర్దుకుంటూ కూడా రామా అనండి. సర్వకాల సర్వస్థల్లో రామా అనండి. రామ అనేది డ్రామా కింద కాదు, భక్తితో అనండి అనమాట. సర్వకాల సర్వస్థలు అనండి అంతే. తింటూ రామయ్యను తినకున్న రామయ్యను తింటూ, తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, రామ రమ రమ రామ రమ రమ రామ రమ రమ రామ్ 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 శ్రీరామ. నవ్వుతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను, నవ్వుతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను, నవ్వకున్న రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు నవ్వకున్న రామయ్యను రామ్ రామ్ రామ్. వండుతూ రామయ్యను వండిస్తూ రామయ్యను, వండుతూ రామయ్యను వండిస్తూ రామయ్యను, వండకున్న రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు వండకున్న రామయ్యను రామ్ రామ్ రామ్. నవ్వుతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను, నవ్వకున్న రామయ్యను రామ్ రామ్ రామ్. ఏడుస్తూ రామయ్యను ఏడిపిస్తూ రామయ్యను, ఏడవకున్న రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు ఏడవకున్న రామయ్యను రామ్ రామ్ రామ్. రామ రమ రమ రామ రమ రమ రామ రమ రమ రామ్ 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 శ్రీరామ. రామ రమ రామ రమ రమ రామ రమ రమ. ఇలా నిరంతరం భగవన్నామం చేసే మహానుభావులు వాళ్ళు. అందువల్ల ఏమవుతుందంటే దానివల్ల రమాధినాథ సల్లాప సుఖారంభకులు అవ్వడం వల్ల వాళ్ళ మనస్సులో అహంకారం రమ్మన్నా రాదు. నిత్యం భగవన్నామం చేయగా చేయగా కొంతకాలానికి అహంకారం ఎందుకు వస్తుందండి? అంతా రామా అంటారండి, అంతా భగవంతుడే చేయిస్తున్నాడని ఒక ఊహ వస్తుందన్నమాట. అందువల్ల వాళ్ళు ముక్తమానస దంభకులు. మనస్సులో రవ్వంత కూడా దంభము, అహంకారం, దర్పం లేనివాళ్ళు. అటువంటి వాళ్ళు సభలోకి వచ్చారు. వారిని చూడగానే మహానుభావులైన ఋషులు లేచి నిలబడ్డారు. ఒక్క త్రిమూర్తులు కొంతమంది తప్ప మిగతా వాళ్ళంతా లేచి నిలబడ్డారు. పెద్ద పెద్దవాళ్ళు విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు సనక సనందనాథులు వస్తే లేచి నిలబడినప్పుడు ఈ పిల్లలు ముగ్గురు లేవద్దటండి, 16 ఇయర్స్ వీళ్ళు, కేవలం స్వీట్ 16 ఇయర్స్ ఉన్నటువంటి వీళ్ళు పితృదేవతల కూతుళ్ళు, వాళ్ళు లేవలేరు. మేన, ధన్య, కళావతి కాలు మీద కాలేసుకుని టీవీగా కూర్చున్నారు. ఏమిటి వీళ్ళు ఎవడో బుడంకాయలు 8 ఏళ్ల పిల్లలు వస్తే మేము లేవడం ఏంటన్నారు. ఏంటో చిన్నప్పుడు బుడంకాయలు అనేవారండి, ఇంతంత కాయలు ఉండేవి, బుడంకాయలు ఉండేవి. అలా చిన్నపిల్లల్ని పల్లెటూళ్ళలో భాషలున్నాడు, బుడ్డోళ్ళు బుడంకాయలు అనేవారు. అదొక అందం అనుకోండి. ఇవన్నీ మాండలికాలు, అవన్నీ అచ్చతెలుగు పదాలే, చాలా గొప్ప భాషలు అవన్నీ కూడా. ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకమైన సౌందర్యం ఉంటుంది కదా. నిజానికి వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వాళ్ళకి అర్థమయ్యి ఉండాలి ఆపాటికి. ఎందుకని, నారదుడు లాంటి ఋషులు, విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు సనక సనందనాథులు వస్తే లేచి నిలబడ్డారంటే వాళ్ళ స్థాయి ఎటువంటిదండి? అప్పుడు వీళ్ళకి అర్థం వాళ్ళుగా, అర్థం కాక కుర్రాళ్ళు వస్తే వీళ్ళు లేచిపోతున్నారేంటి, సీట్లు ఇస్తున్నారేమిటి అనుకున్నారే తప్ప విషయం అర్థం కాక కూర్చుని ఏమిట నువ్వు వస్తే లేచి నిలబడాలా, ఈ అంత పిచ్చివాళ్ళు వీళ్ళు అనుకున్నారు పాపం. అప్పుడు చూచాడు సనత్కుమారుడు, ఇప్పుడైనా వీళ్ళు లేస్తారేమో అని ఇలా కొంచెం సీరియస్గా చూశాడు వాళ్ళకేసి. అబ్బే, వాళ్ళు ఆ స్థాయి దాటిపోయి దర్జాగా కూర్చునే ఉన్నారు. దాంతో ఆయన లేచి నిలబడి పరమ పవిత్రమైన బ్రహ్మసభలో, విష్ణువు శివుడు కొలువయ్యున్న సభలో, ఇంతమంది మహానుభావులు, జ్ఞానులు, నిరహంకారులున్న సభలో ఈ కుర్రపిల్లలకి ప్రవేశం కల్పించడమే పెద్ద పొరపాటు. అహంకారంతో కూడిన వీళ్ళ మనస్సులు పెద్దలను గౌరవించడానికి అంగీకరించడం లేదు. కొంచెం చదువుకుని ఈ చదువేదో గొప్పదనుకుంటున్నారు. తమకంటే మహాపండితుల దగ్గర వినయం నేర్చుకోలేదు వీళ్ళు. ఈ అహంకారం చాలా ప్రమాదకరమైనది. దీనికి ఫలితంగా వీళ్ళు బ్రహ్మసభా ప్రవేశానికి అర్హత కోల్పోదురుగాక. దేవలోకపు స్త్రీలైన వీళ్ళు మానవ లోకంలో మానవ స్త్రీలై మానవులలాగే కష్టాలు పడుదురుగాక. భూలోకంలో మానవులుగా పుట్టండి అని చెప్పించేశాడు. మానవులుగా పుట్టండి అనగానే వీళ్ళకి అహంకారం దిగిపోయింది. ఎందుకంటే దేవలోకంలో ఉన్న సుఖాలు మానవలోకంలో ఎదుగుంటాయి, మానవలోకంలో అన్నీ కష్టాలే. నిద్ర లేవడం, లేచాక మళ్ళీ స్నానం చేస్తూ ఉండడం, దిక్కుమాల వంటికి చెమటలు పడుతూ ఉండడం, దాంతోపాటు దుర్వాసన రావడం, పళ్ళు తోముకోవడం, కరోనా వస్తే ముక్కు గొడ్డ కట్టుకోవడం. ఎంత కష్టమండి ముక్కు గొడ్డ కట్టుకోవడం. అస్తమానం గాలి పీల్చుకోలేము, గొడ్డ కట్టుకోకపోతే ఒక గొడవ, గొడ్డ కట్టుకోకపోతేనేమో రోగం, గొడ్డ కట్టుకోకపోతే ఫైను. ఎన్ని గొడవలు వస్తున్నాయి, బయటికి వెడదామంటే ఫైను, ఇంట్లో అంటే ఫైను, అన్నీ ఫైన్లే. ఎప్పుడు వీడు ఫైన్గా ఉంటాడో తెలియదు. ఐ ఆమ్ ఆల్వేస్ ఫైన్ అనడం కుదరదు. గవర్నమెంట్ ఫైన్లు, ఇది ఒకవేళ ఫైన్ అయిపోయినా రోగం వస్తే అది ఇంకో దిక్కుమాల ఫైను. ఒక్కసారి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు వీడు బతుకంతా క్షవరమే. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళామా, అంతకంటే ఇంట్లో పడి చెంబుండేళ్లలో దూకి చచ్చిపోతే మంచిది, ఆస్తి అంతా పోతుంది, వీడి శవాన్ని ఇంటికి పంపిస్తారు. అలా జరుగుతుంది కదా ఎక్కువ చోట్ల. శవం అయిపోయినా సరే వాడికి బిల్లు వేస్తారు, 5-6 రోజులు వాడిని అందులో పెడతారు, ఐసీయూ అంటారు. అసలు అక్కడ లోపల కూడా ఐసీ లేదు, సీ లేదు, ఏం లేదు, అలా అయిపోయాడు వాడు. వాడు ఎప్పుడో పంచభూతాల్లో కలిసిపోతాడు. అయినా వెంటిలేటర్ పెట్టామండి, ఆక్సిజన్ పెట్టామండి అని వాడిని ఎత్తి మీద మట్టికాయ మట్టి వీడి దగ్గర ఉన్న మొత్తం 4 రూపాయలు లాగేస్తారు. వాడు చచ్చి ఏడుస్తాడు. ఆ చచ్చిన వాడి కోసం వీళ్ళు బతికుండి డబ్బు కట్టలేక వీళ్ళు ఏడుస్తారు. అమెరికాలో యాక్సిడెంట్ అయిన తర్వాత బతకడం కంటే చచ్చిపోతే బాగుండనుకుంటాడు. ఎందుకంటే బతికిన తర్వాత వీడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టిన బిల్లు అంతా తర్వాత ఇంటికి పంపిస్తారు. అండి వీడిని మాత్రం పోలీసులు పట్టుకుపోతారు, ఆసుపత్రిలో చేరుస్తారు, పెళ్లి కొడుకులకు వస్తారు, బిల్లు చేతిలో పెట్టాకే ఇక వీడి లైఫ్ నిల్లు. అలా అయిపోతుంది వ్యవహారం, అవునా? కాబట్టి అదో బాధ. ఈ మానవ జన్మ అంతా దుఃఖభూయిష్టం. జన్మమెత్తిన తర్వాత సుఖముందా? లేదు. పుట్టడం, పెరగడం, చదువుకోవడం మరీ బెంగ ఈ చదువుకుంటున్నప్పుడు నాలంటాడు ఎవడన్నా తగిలి అవధానం చేయిస్తానని వాళ్ళు చదివిస్తూ అదో బెంగ మా ఇద్దరు గొడవ. ఇవన్నీ గొడవలే. సాయంకాలం నీళ్లు పట్టుకోవడం గొడవ, భోజనం వండుకోవడం గొడవ, అట్లు వేసుకోవడం గొడవ, అన్నీ గొడవలే. ఈ మానవ జన్మ మాకొద్దు బాబు, మేము చాలా పెద్ద పొరపాటు చేసాము, హాయిగా స్వేచ్ఛగా దేవలోకంలో ఎటు కావాలంటే అటు తిరుగుతున్నాం, మమ్మల్ని శపించొద్దు, మేము చేసింది పొరపాటి అని ఆ సనక సనందనాథుల కాళ్ళు పట్టుకుని ఏడ్చారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు జాలిపడి శాపం ఇచ్చేసాం కనుక వెనక్కి తీసుకోలేం, కానీ ఆ శాపంలో కించిత్తు మార్పు చేస్తాం. ఈ మేన భూలోకంలో పుడుతుంది, పుట్టి హిమవంతునికి భార్య అవుతుంది. మా శాపం వల్ల కష్టాలు పడినా ఈవిడికి మహాయోగ జాతకం ఇస్తున్నాం. ఈవిడికి సాక్షాత్తు జగన్మాత సతీదేవి పార్వతిగా కూతురుగా పుడుతుంది. మేనా హిమవంతుల జన్మధన్యం అవుతుంది. అక్కడి నుంచి మేనకాపుత్రిక హిమవత్ కూతురు కనుక, హిమవంతుని కూతురు కనుక హైమవతి, పర్వతం కూతురు కనుక పార్వతి అనే పేర్లతో జగత్ ప్రసిద్ధికి ఎక్కుతుంది అమ్మ. అమ్మవారిని శివుడికిచ్చి పెళ్లి చేస్తారు. శివుడంతటి వాడు ఈ మేనక కల్లుడు అవుతాడు కనుక ఈవిడ జాతకం మారిపోయి కలియుగాంతంలో శాశ్వతంగా కైలాసానికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా జగన్మాతకి తల్లి అయి శివుడికి అత్తగారై ఈ మేనక గొప్ప పేరు తెచ్చుకుంటుంది. టెంపరీగా భూలోకంలో పడి కొంతకాలం కష్టాలు అనుభవించినా తర్వాత కీర్తి పొందుతుంది. ఈ రెండో ఆవిడ ధన్య. ఈవిడ భూలోకంలో జనక మహారాజు గారికి భార్య అవుతుంది. ఆదిలక్ష్మీదేవి సీత అనే పేరుతో ఈవిడికి కూతురు అవుతుంది. జనకుడు ధన్య జగన్మాత ఆదిలక్ష్మీదేవిని సీత అనే పేరుతో పెంచి రామచంద్రునికి ఇచ్చి పెళ్లి చేస్తారు. తద్వారా లక్ష్మీదేవికి తల్లి అయి రాముడికి అత్తగారై ఈవిడ తరిస్తుంది. ఎంత యోగం! ఒక ఆవిడేమో పార్వతికి తల్లి, ఒక ఆవిడ లక్ష్మికి తల్లి, ఒక ఆవిడేమో శివుడికి అత్తగారు, ఒక ఆవిడ విష్ణువునికి అత్తగారు అవుతుంది. ఇంకా ఈ మూడావిడ కళావతి భూలోకంలో బృందావనంలో పడిపోతుంది. అక్కడ స్వయంభూ అయి తనంత తానే అయోని జయ పుడుతుంది. వృషభానుడు అనే ఒక వైశ్యుడు అక్కడ ఉంటాడు. ఆ వైశ్యుని పెళ్లి చేసుకుంటుంది. వీరిద్దరికీ రాధాదేవి గోలోకం నుంచి వచ్చి కూతురుగా పుడుతుంది. అప్పుడు ఈ కళావతి వృషభానుడు రాధాదేవిని కృష్ణునికి ఇచ్చి వివాహం చేస్తారు. ప్రేమైక జీవులైన రాధామాధవులు తిరుగుతూ ఉంటే ఆనందం పొందుతారు. తద్వారా రాధాదేవికి తల్లి అయి కృష్ణుడికి అత్తగారై ఈ కళావతి ధన్యాత్మురాలు అవుతుంది. ఈ విధంగా ముగ్గురు ముగ్గురే జగత్ ప్రసిద్ధికి ఎక్కుతారు. ఎంతకంటే వరం ఏమున్నదనగానే వాళ్ళు సంతోషించి పోన్లండి, మానవ లోకంలో పుట్టిన దిక్కుమాలిన ఇడ్లీలు చట్నీలు కొంచెం తింటూ ఉన్నా, మధ్య మధ్యలో పోపు లేని కూరలు తింటూ ఉన్నా, ఆ తర్వాత అయినా మా జాతకం మారిపోతూ ఉంటుంది అని కొంతలో కొంత సంతోషించారు. అదిగో ఆనాడు సనకసనందరాజుల శాపానికి గురైన వాళ్ళే భూలోకంలో పుట్టారు అని ఈ కథ మళ్ళీ అగస్త్యునికి హయగ్రీవుడు మధ్యలో సందేహం తీర్చడానికి చెప్పాడు. అందువల్ల ఈ కథ వచ్చిందనమాట. మనకి అగస్త్యునికి అనుమానం వచ్చింది, ఈ మేనకంటే ఎవరు ఆయనకి తెలియక ఏమిటండి మన కోసం అడిగాడు. కానీ స్వర్గంలో అప్సరస్సగా ఉంటుంది, విశ్వామిత్రుడికి భార్య శకుంతలను కన్నావిడంటే అబ్బాయి కాదు నాయన, నీకు తెలుసనుకో అయినా లోకశ్రేయస్సు కోసం అడిగావు కాబట్టి చెబుతున్నాను అని ఈ కథ అంతా చెప్పాడు అనమాట. పితృదేవతల కూతులు వాళ్ళు శాపవశాత్తు భూలోకానికి పుట్టారు. తదనంతరం మేనకేమో హిమవంతుడికి భార్య అయ్యింది, ఎలాగో ధన్య జనకునికి భార్య అయ్యింది, కళావతి వృషభానుడికి భార్య అయ్యింది అని కథ అంతా చెప్పి ఇప్పుడు మళ్ళీ కథ కొనసాగించాడు. ఆ మేనక దగ్గరికి ఇప్పుడు పార్వతీదేవి వెళ్ళింది. అమ్మా, శివుడు నా ముఖంకి చూడలేదు, మన్మధుణ్ణి భస్మం చేశాడు, ఆయన నన్ను మెచ్చుకోలేదు. శివుడు నా భర్త అయ్యేదాకా నేను తపస్సు చేస్తాను. శివుడు నాకు భర్త అవ్వకపోతే మన్మధుడికి కూడా ఇబ్బందిగా ఉంది, అతడు భస్మం అయిపోయాడు. కాబట్టి దయతో నన్ను తపస్సుకు వెళ్ళడానికి అనుమతించి ఆశీర్వదించు అనగా ఒక్కసారి కన్నీళ్లు పెట్టేసుకుంది మేనాదేవి. ఎంత మాట అన్నవే తల్లి, నువ్వు సుకుమారినివి, బంగారపు తీగలో ఉంటావు, నువ్వు తపస్సు చేయటమా? బక్క చిక్కిపోయి డొక్కలిండిపోయి ఎంత యాతన పడిపోతావు ఆలోచించావా? గట్టిగా నువ్వు ఎప్పుడైనా గుళ్ళోని ఒకటి ఉంది ప్రదక్షిణ చేస్తుంటేనే నా కాళ్ళు లాగేస్తాయే, అటువంటిది నువ్వు ఇప్పుడు వెళ్ళి కఠోరమై నా తపస్సు చేస్తానంటే నేను ఎలా తట్టుకుంటాను నా తల్లో? ఎక్కడలే రెవేల్పులు ఈ ప్రపంచంలో దేవతలు ఎక్కడ లేరు, బోలెడంతమంది ఉన్నారు. సమీప్సిత దాతలు ముద్దుగూనా నీవెక్కడ, ఘోరవీర తపమెక్కడ, ఈ పటు సాహసిక్యముల్ దక్కు శిరీష పుష్పము అవధాన పరత్వమునల్ మధువ్రతం బెక్కిన నోర్చునో విహగమెక్కిన ఓర్చునో నిశ్చయింపు మా వెంటనే తపస్సు చేసిన వెంటనే సంతోషించి ప్రత్యక్షమై వరాలు ఇచ్చే దేవతలు ఎంతోమంది లేరా ఈ లోకాల్లో, ఎక్కడ లేరు, బోలెడంతమంది ఉన్నారు. దేవతలు భూలోకంలో 3 కోట్ల మంది ఉన్నారు మనల్ని రక్షించేవాళ్ళు. ఈ 3 కోటి దేవతలు నువ్వు అంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, వరాలు ఇస్తారు, వాళ్ళని పిలిచి వివాహం చేసుకోక ఆ శివుడే నా భర్త కావాలని ఆయన కోసం తపస్సు చేస్తానంటావు అంటే వీడికి విషయం అర్థం కాలేదుగా. శివుడు పార్వతి ఒకటే, వాళ్ళిద్దరూ ప్రకృతి పురుషులు అని తెలియకే ఏదో మామూలు కూతురు అనుకుంటుంది. ఆవిడ అమాయకత్వంలో పడిపోయింది అప్పుడే. తాను తపస్సు చేయటం వల్ల మెచ్చుకుని అమ్మవారు కూతురుగా పుట్టిన విషయం కూడా అప్పుడే మర్చిపోయింది అనమాట. దీన్ని ఏమంటారు, మాయా. మాయ అంటే అంతే, రోజు గురువుగారికి సేవ చేస్తున్నా గురువుగారిని సామాన్యుడు అనుకునేవాళ్ళు ఎంతమంది లేదు, ఇదో మాయ. ఈ మాయలోంచి బయటికి రావడం ఎప్పటికీ మన వల్ల కాదు. అలాగే అమ్మవారి మాయలోంచి బయటికి రాలేక మహామాయలో ఇప్పుడు ఏమన్నది మేనా, ఎంతమంది దేవతలు లేరు, నువ్వు అను వెంటనే పెళ్లి చేసేస్తాను. నువ్వేమిటి సుకుమారస్వరూపిణివైన నువ్వు తపస్సు చేయడమేమిటి, భయంకరమైనది తపస్సు కదా, దానివల్ల చిక్కిపోతావు, డొక్కలు ఎండిపోతాయి, అసలు నీ శరీరమే పాడైపోతుంది. కాబట్టి ఈ భయంకరమైన తపస్సు అనే మాట విడిచిపెట్టు, ఈ సాహసం విడిచిపెట్టు. దిరిశన పువ్వు ఎంత ఉంటుందండి, శిరీష పుష్పం చాలా సున్నితంగా ఉంటుంది. మా పీఠంలో కనపడతాయి అన్నమాట, సరిగ్గా భద్రాచల రామచంద్రుడు అన్నాడు మా పీఠంలో రాముడు. ఆ రాముడి గుడి పక్కనే ఉంటే పువ్వులు కోమలంగా ఎర్రని రేకులు అన్నమాట, సన్నని పూల రేకులు అవి. ఆ సన్నని పుష్పాన్ని సంస్కృతంలో శిరీషం అంటాం, తెలుగులో దిరిశన పువ్వు అంటాం. ఈ దిరిశన పువ్వు మీద తుమ్మిద వాలితే కూడా రేకులు రాలిపోతాయి, అంత కోమలంగా ఉంటాయి. నువ్వు అలాంటిదారివి. శిరీష పుష్పము అవధానపరత్వమునన్ మధువ్రతం బెక్కిన ఓర్చునో విహగమెక్కిన నోర్చున నిశ్చయింపుమా. దిరిశన పువ్వు మీద తుమ్మిద వాలితే తట్టుకుంటుందా, పక్షి వాలితే తట్టుకుంటుందా, ఆ మాత్రం ఆలోచించలేవా? అంటే నువ్వు అంత కోమలమైన దానివి, నువ్వు తట్టుకోలేవు తపస్సుని. అనగా అమ్మా, దేవతలు చాలామంది ఉండొచ్చు, వాళ్ళెవరో శివుడి యొక్క నుదుటి ఉన్న ఇంత విభూతి పెసరుకి సాటిరారు, రవ్వంత భస్మంతో భసితముతో సమస్త లోకాల్ని సృష్టించే మహాశక్తివంతుడు ఈశ్వరుడంటే. ఈ ప్రపంచానికి ఔషధం భసితం. ఆ భసితాన్ని ఒంటికి పూసుకున్న శివుడు అటు ఇటు నడిస్తే ఆ ఒంటి మీద ఉన్న భసితం ఎక్కడన్నా పడితే చాలు, అక్కడంతా సంపదలే. ఈశ్వరుడికి భార్యని కాబోయే నేను ఈ 3 కోటి దేవతలు కాదు, 33 కోట్ల మంది దేవతలు వచ్చిన వాళ్ళ కాలుతో గెంటేస్తాను తప్ప వాళ్ళ మొహం చూడను. నేను శివుడి కోసం పుట్టాను, శివుడే నా వల్లభుడు, శివుడే నా సమస్తం, శివుడు లేనిది ఈ పార్వతి లేదు కాకలేదు, ఎవరేమన్నా నేను తపస్సు పోతున్నాను అని తండ్రి కాళ్ళకి దండం పెట్టింది, తల్లికి నచ్చ చెప్పింది, జయా విజయల్ని వెంట పెట్టుకుని తపస్సుకు వెళ్ళిపోయింది. ఆహా, ఆవిడ చేసింది ఏంటంటే తపస్సు. అలాంటి తపస్సు మానవ మాతృ చేయలేడు. ఇప్పుడు ఆవిడ తపస్సు చేసిన స్థలాన్నే కేదారంలో గౌరీకొండ అంటారు. ఆ మధ్యన గౌరీకొండం ఈ వరదలు వచ్చి ఆ వేడినీళ్ళు కొట్టుకుపోయాట. ఇప్పుడు మళ్ళీ తయారవుతున్నాయో లేదో చూడలేదు, ఈ మధ్య నేను వెళ్ళలేదు కాబట్టి. అక్కడ ఒక ఉష్ణకుండం ఉంటుంది, హిమవంతుడు చక్కని ఉష్ణకుండాన్ని తన కూతురు కోసం ఏర్పాటు చేశాడు హిమాలయాల్లో. ఆ భయంకరమైన చలులు, ఆ కుండం లేకపోతే మనకి గండం, వేడినీళ్ళు వస్తాయన్నమాట. ఆ మధ్యన కొట్టుకుపోయిందన్నారు కుండం. బదరీలో మాత్రం ఉష్ణకుండం ఇప్పటికీ అలాగే ఉంది. ఆ ఉష్ణకుండంలో నీళ్లల్లో వేడిగా పొగలు కంబుతున్న నీళ్లల్లో ఆ చలిలో స్నానం చేస్తే అందులో బయటికి రాబుద్దిదండి, బయటకు వస్తే గడ్డగట్టేస్తాం, అందులో ఉంటే హుషారుగా ఉంటుంది. భగవంతుడు సృష్టి చూశారా, ఓ పక్కనేమో మంచు గడ్డలు, ఆ గడ్డలో చిన్న కుండం ఉష్ణకుండం ఏర్పాటు చేస్తాడు, అందులో స్నానం చేసి బయటికి రాబుద్దేయదు, బయటకు వచ్చాక మళ్ళీ చలి, కానీ అందులో ఎక్కువసేపు ఉండకూడదు, అది ప్రమాదమేట. ఇలా యమునోత్రి దగ్గర, గంగోత్రి దగ్గర, గంగోత్రి దగ్గర లేదనుకోండి, గంగోత్రి దగ్గర ఎందుకో కానీ అక్కడ మాత్రం ఉష్ణకుండం ఉండదు, కానీ ఈ బదరీ దగ్గర, కేదారంలో గౌరీకొండం దగ్గర, అలాగే యమునోత్రి దగ్గర ఈ 3 చోట్ల మాత్రం పెట్టాడు. ప్రస్తుతం గౌరీకొండంలో జలం 2 ఇయర్స్ బ్యాక్ వరకు లేదు. ఈ మధ్యకాలంలో నేను లాస్ట్ ఇయర్ వెళ్ళాలనుకున్నాం, వెళ్ళలేకపోయాం, ఈ కరోనా దెబ్బకి అందరం అయిపోయాం కదా, అందువల్ల కిందటి సంవత్సరం మేము బెదరి వెళ్ళవలసిందే కేదారము చేరదాము, ఆ యాత్ర అంతా ఆగిపోయింది. ఆ ప్రాంతాన్ని గౌరీ తపస్యా స్థల్ అంటారు. అక్కడ చిన్న గుడి కూడా ఉంటుంది, పార్వతీదేవి లోపల ఉంటుంది, ఎదురుగుండా శివలింగము ఉంటుంది, అక్కడే పార్వతీదేవి కేదారం దగ్గర తపస్సు చేసిందనమాట హిమాలయ పర్వతాల్లో. ఏం అద్భుతమైన స్థలం అండి, రాత్రిపూట మాత్రం అక్కడ పడుకుంటే ఇంకా చలే, మామూలుగా పగలే పిచ్చెక్కిపోతుంది. ఇక రాత్రి పడుకున్న వాడికి చెవుల్లోంచి ఒంట్లోంచి మంచు వెళ్ళిపోయి మన బుర్ర మనకు పనిచేయదు. కొంతమందికి చేతులు పుళ్ళు పడిపోయినట్టు అయిపోతాయి, ఎర్రగా వచ్చేస్తాయి, వాడికి కందిపోతాయి ఆ మంచుకి. అటువంటి స్థలములో పార్వతీదేవి శివుడు నా వల్లభుడు కావాలి అని తపస్సు మొదలుపెట్టింది. భూధర రాజకన్య మణిభూషణముల్ దిగద్రావి ఈశ్వరారాధన కేళి కౌతుక పరాయణయై భరించే పాండురక్షాధృతి పూర్వకంబుగ ప్రగాఢపయోధర మండలీ సముత్సేద విశీర్ణ సంహతుల జల్లు మహీరుహవల్కలంబుల. పర్వతరాజపుత్రి కనుక పర్వతం ఎంత కఠినంగా ఉంటుందో తపస్సు చేయడానికి ఆవిడ మనస్సు అంత కఠినమైపోయిందనమాట. పట్టుదల వచ్చింది. ఆ పట్టుదలతో చెవులకున్న కుండలాలు తీసేసింది, దర్భలు పెట్టుకుంది, మణిభూషణములు దిగదరావి. ఆవిడ రాజపుత్రిక, శరీరమంతా ఆభరణాలే, మొత్తం ఆభరణాలన్నీ తీసింది, నగలన్నీ తీసి పక్కన పారేసింది, రుద్రాక్షలు ధరించింది. బంగారపు నగలు నవరత్నాల నగలు ధరించే తల్లి ఇవాళ రుద్రాక్షలు ధరించింది. చెవులకి రుద్రాక్షలే, మెడలో రుద్రాక్షలే, జబ్బలకి భుజకీర్తులు బదులుగా రుద్రాక్షలు, నడుముకి వడ్డాణం బదులు రుద్రాక్షలు ధరించింది. ఎప్పుడు ఇంట్లో చక్కగా చందనం పూసుకునేది, గంధం పూసుకునేది, ఇప్పుడు గంధం తీసేసింది, బూడిద పూసుకుంది, భస్మం పూసుకుంది. బంగారు పొంచు జరీ చీరలు, పట్టు చీరలు కట్టుకునేది, మెత్తని బట్టలు కట్టుకునేది, నార చీరలు, గోరిగుడ్డల లాంటి చీరలు, జనపనార చీరలు కట్టుకున్నది, నారవస్త్రాలు ధరించింది. చక్కగా జడ వేసుకునేది ఆవిడ. అటువంటిది ఇప్పుడు జుట్టుని జటాజూటములుగా బంధించుకుంది. మర్రిపాలు రాసి, మర్రిపాలు ఈ తలకు రాసేసుకుంటే జుట్టు ఓ రకమైన బిగుసుకుపోతుంది, బిర్ర బిగుసుకుపోతుంది అనమాట. అందుకని పూర్వకాలంలో అరణ్యానికి వెళ్ళేటటువంటి రాముడు మొదలైన వాళ్ళంతా ఏం చేసేవారనమాట, నెత్తి మీద అట్ల కట్టేసిన జుట్టు కట్టుకోవడం వీలుగా మర్రిపాలు రాసేవారు. ఇలా మర్రిపాలు బాగా రాసేస్తే జుట్టు బిగుసుకుపోయి గడ్డగట్టేస్తుంది అనమాట. ఎందుకని అడవిలో ఉన్నప్పుడు రోజు నూనె రాసుకోకూడదు, రాసుకోవడానికి కుదరదు, స్నానాలు చేయటాలు, తర్వాత ఏమో ఈ జువ్వుకోవడాలు, పేలు పట్టడాలు, ఇబ్బంది ఉండదట. మర్రిపాలు రాస్తే పేలు పట్టవు, జుట్టు ఊడిపోదు, స్తంభించిపోతుంది. అందుకని అరణ్యాలలో ఉండేటప్పుడు మర్రిపాలు రాసేవారు. నేను కూడా నా చిన్నప్పుడు ఎన్ని ప్రయోగాలు చేశాను అనుకున్నారు, ఇవన్నీ నేను రాసి ఓహో ఇదంతా కరెక్ట్ అని రుజువు చేసుకున్నాను. పురాణాలు చదవడమే కాకుండా అప్పుడప్పుడు వెళ్ళిపోయి ఇన్ని మర్రిపాలు చాలా కష్టపడి తీసేవాళ్ళం. ఆవుకాకు పీకి అందులోంచి కొంచెం కొంచెం పాలు తీసి ఈ జుట్టుకు రాస్తే ఇక దువ్వెన లోపలికి వెళ్ళదు. దాన్ని ఇలా గట్టిగా నొక్కేస్తే ఎక్కడ నొక్కితే అక్కడ ఉండిపోతుంది అనమాట. రాసినప్పుడు పాలు మెత్తగా ఉన్నప్పుడు, కొంచెం ఆ పాలు జిగురుగా ఉన్నప్పుడు నెత్తికి రాసి ఇలా నొక్కామా, పైన నెత్తి మీద పిలకలా ఉండిపోతుంది. ఇక మళ్ళీ నీళ్ళల్లో దిగి కాసేపు స్నానం చేస్తే జాడిస్తే అప్పుడు ఈ జుట్టు యథాతథంగా అవుతుందన్నమాట. అలా ఆ తల్లి మర్రిపాలు రాసుకుని జటాజూటాలు ధరించింది. ఆపై చేతికి దర్భల ఉంగరాలు ధరించింది. ధరించి సమాధిలోకి వెళ్ళిపోయింది. నల్ల జింక చర్మం మీద కూర్చున్నది. ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రం జపించింది. పూర్వం చక్కగా సంగీతం పాడుకునే తల్లి ఇప్పుడు పంచాక్షరి తప్ప ఇంకేమీ చేయలేదు. అప్పుడే నారదుడు అడిగాడు, అమ్మ పంచాక్షరి జపం చేయకూడదు, ఆడవాళ్ళని కొందరు అంటారంటే ఎవడరా చెప్పింది, నేనే అమ్మవారినే చేశాను, మీరు అందరూ పంచాక్షరి చేసి తరించండి అని అమ్మవారు మనకు వరం ఇచ్చింది. అమ్మవారు వరం ఇచ్చినా సరే కొంతమంది ఆడవాళ్ళు పంచాక్షరి చేయకూడదట, ఇంకేం చెయ్యాలట అంటే కొంచెం తెలిసి తెలియక పిచ్చివాడు అవుతారు అన్నమాట. ఈ దీనివల్ల చాలా దెబ్బతిన్నామండి. మనం పూర్వం వేదాలు చదువుకున్నారు వాళ్ళు, మనకి కొంత మధ్యలో ఏంటంటే ఈ బయట ఉన్నవాళ్ళు బయట కలుపుకోవడం దీనివల్ల ఇబ్బందులు వస్తున్నాయని ఏదో కొన్ని కారణముల చేత అట్టే పెడితే అది చివరికి పిచ్చికి తయారైందనమాట. సరే భగవంతుడు రక్షించి తన రక్షణ తానే చూసుకుంటున్నాడు అనుకోండి, ఇప్పుడు అందరూ చక్కగా లలితా సహస్రనామం చదువుతున్నారు, విష్ణు సహస్రనామం చదువుతున్నారు, కంచి పరమాచార్యుల దగ్గరికి వెళ్ళారు తెలిసినట్టు కొంతమంది పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారేమో విష్ణు సహస్రనామం చదువుతుందండి, విష్ణు సహస్రనామం భారతం కదండి, భారతం పంచమ వేదం కదండి, ఆడవాళ్ళు ఎలా చదువుతారంటే పిచ్చివాళ్ళలారా, ఆవిడికి తెలియదా నాకు తెలియదా, స్త్రీలు ఎవరైనా ఎవరైనా భక్తి కలిగిన వాళ్ళు చదవచ్చు అన్నాక అప్పుడు ఆవిడని గౌరవించారు. అంత పూర్వం దాకా ఆవిడకు కూడా ఇబ్బంది వచ్చింది తెలిసిన మీకు, భారతంలో ఉన్న విష్ణు సహస్రనామం పంచమ వేదం ఆవిడ చదువుతుందా అని మేమే పండితులు అనుకుని కొంతమంది ఇబ్బంది పెట్టారు, అందరూ కాదు కొద్దిమంది, వాళ్ళ వల్ల ఇబ్బంది వస్తుంది, మహాత్ములు ఎప్పుడూ అలా చెయ్యరు. ఆ తర్వాత ఇప్పుడు నిజంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి కనుక విష్ణు సహస్రనామం చదువుకుంటే ఎంత ప్రసిద్ధి వస్తుందటండి. ఎన్ని రకాలుగా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆవిడ చదివిన తర్వాత విష్ణు సహస్రనామే ఆవిడ కంఠమే వినపడేది. విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అంటే ఆవిడని అనుకరిస్తున్నారు అవునా కదా. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక విష్ణు సహస్రనామే కాదు, ఏ సహస్రనామం ఎవరు చదివినా ఆటోనే అనుకరిస్తారు. ఆవిడ కారణజన్మురాలు. నా అనుమానం మీరాబాయి ఆవిడ కింద మళ్ళీ పుట్టిందండి. మీరాబాయి మధ్యలో కృష్ణుళ్ళు ఐక్యమైపోయి మళ్ళీ మనకి ఆ కృష్ణ భక్తిని చూపించడానికి ఆవిడ రూపంలో రాకపోతే అసలు ఏమి కంఠం. ఆవిడ మీరాబాయి కీర్తనలు పాడుతూ ఉంటే 1945లో మీరాబాయి సినిమా హిందీలో తీశారు, తెలుగులో డబ్బింగ్ కూడా చేశారట అది మాకు తెలియదు కానీ హిందీ సినిమా ఉంది. అప్పట్లో దూరదర్శన్లో మా చిన్నప్పుడు వేశారు. అందులో ఆవిడ మీరాబాయి, నాగయ్య గారేమో ఆవిడకి భర్త నాగయ్య. అసలు ఆ సినిమా చూస్తే మళ్ళీ మీరాబాయి చరిత్ర డైరెక్ట్గా ఆ కాలానికి వెళ్ళి మనం చూసినట్టు ఉంటామండి. అంతటి మహాత్ములు వాళ్ళు, కారణజన్ములు వాళ్ళు, అంతా గొప్పవాళ్ళు, పవిత్రమూర్తులు. నేను ఆ సినిమాని చూసిన తర్వాత 3 రోజులు నిద్రపోతే ఉంటానమాట. రోజు నాకు ఆ మీరాబాయి కీర్తనలు, ఆ మీరాబాయి చివరిన ద్వారకలో కలిసిపోతుంది కదా కృష్ణుడిలో, ద్వారకలో అలా భర్త వెళ్ళి చేయి పట్టుకునే లోపు ఆవిడ ఆత్మ వెళ్ళి కృష్ణుడిలో కలిసిపోతుంది అనమాట. అవే కనబడేవి నాకు చాలా కాలం. ఎటువంటి పాటలు పాడింది ఆవిడ? ఆవిడ పాడుతున్న పాటలు పరమ మధురములు, భక్తిభరిత గీతాలన్నమాట. ఆవిడ గోవర్ధన గిరిధారి హరి, గోవర్ధన గిరిధారి హరి, గోవర్ధన గిరిధారి ఇలా ఆవిడ పాడుతుంటే మీరాకే ప్రభు గిరిధర నాగర, మీరాకే ప్రభు గిరిధర నాగర, జనమ జనమ బలిహారీరే గోవర్ధన గిరిధారి, గోవర్ధన గిరిధారి. ఈ మీరాబాయిగా ఆవిడ ఎంత బాగా పాడిందండి. ఇలాంటి ఎన్ని పాటలు పాడిందో ఆవిడ మహాత్మురా. అటువంటి దృశ్యాలన్నీ మనం ఒకసారి మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటాం. కాబట్టి భక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా సహస్రనామములు చెయ్యొచ్చు, గురువులు అనుగ్రహిస్తే పంచాక్షరి చెయ్యవచ్చు. జగద్గురువులు ఎంతమందిని ఎన్ని రకాలుగా అనుగ్రహిస్తారండి. ఇప్పుడు జగన్మాత భసితం పూసుకొని పంచాక్షరీ జపం భక్తితో శ్రద్ధతో అలా చేస్తున్నది. ఋతువులు గడిచిపోతున్నాయి, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఇలా ఋతువులు వెళ్ళిపోయాయి. పక్షములు, మాసములు, నక్షత్రాలు, తిథులు, సంవత్సరములు గడిచిపోయాయి. శివుడు రాడు, అమ్మవారు తపస్సు మానదు. మొదట్లో ఆకులు తిని తపస్సు చేసింది, శివుడు రాకపోయేసరికి బాధ కలిగింది ఆవిడకి. ఇక ఆకులు కూడా తినను అని ఆకులు కూడా తినకుండా తపస్సు చేసింది. పర్ణము అంటే ఆకు, పర్ణానపిన భక్షయతీతి అపర్ణ, ఆకులు కూడా తినలేదు కనుక అప్పటి నుంచి ఆవిడకి అపర్ణ అని పేరు వచ్చిందనమాట. అపర్ణ అంటే పర్ణములు కూడా తినలేదు, పర్ణములు అంటే ఆకులు, ఆకులు కూడా తినకుండా తపస్సు చేసింది ఆవిడ. ఇలా కొద్ది రోజులు తపస్సు జరుగుతూ ఉండగా ఒకనాడు తెల్లవారుజామున రోజులాగే లేచి మందాకిని నదిలో స్నానం చేసి బూడిద పూసుకుని ఒంటికి ఆవిడ తపస్సుకు వెళ్ళబోతూ ఉంటే, జపానికి వెళ్ళబోతూ ఉంటే అమ్మా అమ్మా అని ఆయాసపడుతున్నట్టుగా ఒక ఆయన అక్కడికి ఒక బ్రహ్మచారి వచ్చాడు. పెద్ద బొచ్చ కాదు, బుల్లి బొచ్చ ఉంది, అసలు బొచ్చ లేకుండా లేదు, బుల్లి బొచ్చ తెల్లగా ఉన్నాడు. ఓ 25-30 ఏళ్ళుండే ఓ బ్రహ్మచారి. ఆయన జడాదోడాలు ధరించాడు, చేతిలో దండం కమండలం పట్టుకున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? అజినాషాఢరుండు ప్రౌఢతర భాషాతి ప్రగల్భుండు నీరజబంధు ప్రతిమానతేజుడు జటారాజిచ్చటా తామ్రమూర్ధజుడు ఏకాకి వటుండు బ్రాహ్మణుడు విశ్రామార్థము బోలే త్రిజగల్మోహనమూర్తి
మూర్తి సన్నిధికి ఏతెంచం వనాంతం బునన్.
నల్లని జింక చర్మం కట్టుకున్నట్టు ఆయన. జింక చర్మాలు కట్టుకునేవారు పూర్వం. ఈయన నల్ల జింక చర్మం కట్టుకున్నాడు. ఇక ఆయన మాట్లాడితే చాలా ముచ్చటగా ఉంది, మంచి ప్రౌఢమైన భాష. అంటే ఎవరినైనా తన మాటలతో బొట్లో వేసుకోగలడు, అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. ఇక తల మీద జుట్టు ఉంది, అది ఎలా ఉంది అంటే బాగా అట్టగట్టేసినటువంటి జటారాజిచ్చట తామ్ర మూర్ధదుడు. జడలు పైన చాలా గట్టిగా ఉన్నాయి, పెద్ద పెద్ద జటా జోటాలు ఉన్నాయి. ఆ జడలు తామ్రవర్ణములు, రాగి రంగులో ఉన్నాయి. రాగి, తోమిన రాగి ఎలా ఉంటుంది అలా, అంటే ఒక రకమైన ఎరుపు జడలు అన్నమాట. ఇక ఆయన ముఖం నుంచి కాంతి వస్తున్నది మామూలు కాంతిటండి. నీరజబంధు ప్రతిమాన తేజుడు, ఉదయిస్తున్న సూర్యభగవానుడి వంటి కాంతితో వెలిగిపోతున్నాడు ఆయన. కూడా ఎవరన్నా ఉన్నారా? సాధారణంగా సన్యాసులు, గురువులు ఇలాంటి వాళ్ళు ఒంటరిగా వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోండి. పురాణం చెప్పడానికి వచ్చే మాగోటి గురువులు, లేక పర్యటనకు వెళ్ళే గురువులు, సన్యాసులు, వీళ్ళ వెంట ఇంకో మనిషి ఉండి తీరాలి. అలా మనిషి లేకుండా వెళ్ళకూడదు, ఏకాకిగా వెళ్ళకూడదు. కానీ నేను మాత్రం ఏకాకి వటుండు ఒంటరిగా వచ్చిన బ్రహ్మచారిట. తద్వారా ఈ ప్రపంచంలో నేను ఒక్కడే పరమాత్మని, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఇక్కడ ప్రపంచమునకున్న పరమాత్మ ఒక్కడే, రెండో బ్రహ్మలేడని చెప్పడం కోసం ఏకాకిగా వచ్చాడనమాట వచ్చిన బ్రహ్మచారి. వటుడు బ్రహ్మచారి ఆయన, పైగా ఉపనయనమయ్యి చదువుకోవడానికి వెళ్ళేటటువంటి వాళ్ళని మాత్రమే వటువులు అంటారు. ఇప్పుడు కలియుగంలో బ్యాచిలర్స్ ఉన్నారు తప్ప బ్రహ్మచారులు లేరని నేను అనలేదు, వేదవ్యాసులు వారు అన్నారు. కలియుగంలో పెళ్లి కాని వాళ్ళే అనాలి తప్ప బ్రహ్మచారులు అనకూడదు. బ్రహ్మచారి ఏంటి, వాడి నియమం వీడికి ఎక్కడుంది? దిక్కుమాల సినిమాలని వీళ్ళే చూస్తుంటే. అందువల్ల ఆయన ఏకాకి వటుడు, ఓ బ్రాహ్మణుడు పైగా. అలా అలా తిరుగుతూ తిరుగుతూ విశ్రాంతి కోసం వచ్చినట్టుగా వచ్చి పార్వతిని చూడగానే, అమ్మాయి ఇక్కడ ఏదో బాగుంది, సెటిల్ అయితే బాగుంటుంది ఈవిడ పక్కన అన్నట్ట. అలా విశ్రాంతి కోసం వచ్చి పక్కనే ఓ బండరాయి మీద చతికిలబడ్డాడు. ఆ చతికిలబడ్డం కూడా ఏదో మామూలుగా కూర్చోవచ్చుగా, అమ్మ ప్రపంచమంతా తిరిగి తిరిగి అలిసిపోయాను, ఇక్కడ మాత్రం నాకు కొంచెం పీస్ దొరుకుతుంది, రెస్ట్ దొరుకుతుంది అని ఆవిడ పక్కన కూర్చున్నాడు. ఆవిడకి విసుగు కలిగింది. నేనేదో తపస్సు చేసుకుందామంటే ఇక్కడికి రావద్రా బాబు అన్న కొంతమంది వచ్చి పడిపోతూ ఉంటారు. పాదపూజలు వద్దు, ఏమొద్దు, మంత్రోపదేశాలు వద్దు, రావద్రా అన్న టపాటపా తలుపు తట్టి ఎంట్రీ ఇస్తారా అని గురువుగారిని కొంతమంది విసిగించినట్టుగా వీడెవడరా నన్ను విసిగిస్తున్నాడు అనుకునేవిడ. ఇలా యగాదిగా చూసి జయ విజయలకేసి కొంచెం దూరంగా పొమ్మన వేవాళ్ళని అన్నట్టుగా చూసింది. ఆయన ఇది కనిపెట్టాడు, నేను ఎక్కువసేపు ఉండంలే పార్వతి, అంత విసుక్కు ఒక్కర్లేదు, ఏదో అతిథిగా వచ్చాను, అతిథిని కదా మర్యాద చేస్తే నా దారిండే పోతాను అన్నాడు. నిజమే సుమా, ఇంటికి వచ్చిన వాడు అతిథి ఎవడైనా వాడిని పూజించాలని శాస్త్రం చెబుతున్నది అనుకున్నది ఆవిడ. అతిథి కిల పూజారహ ప్రాకృతోపి విజానత. అతిథి ప్రాకృత అపి అంటే అల్పుడైన, మన ఇంటికి వచ్చాడండి వాడు అల్పుడు, వాడికి ఏం చదువు రాదు, ధనం లేదు, ఏమీ లేదు అనుకుందాం, అయినా మన ఇంటికి అతిథిగా వచ్చాడు గనక గౌరవించాలి, వాడి ముక్కు ముఖం మనకి తెలియకపోయినా గౌరవించాలి అని పూర్వం ఒక నియమం ఉంది. ఇప్పుడు ముక్కు ముఖం తెలియని వాడు అతిథిని లోపలికి పిలిస్తే ఆ మధ్యన ఇంట్లో దూరి ఇంట్లో వాళ్ళని కట్టేసిపోవడం, మొత్తం డబ్బంతా పట్టుకుపోయాట. అందుకని కలియుగంలో భయం వేస్తుంది. కానీ సైబర్ నేరాలు వచ్చాక, క్రైమ్ రేటు పెరిగిపోయాక అతిథులు పూజ మానేసాం. అసలు కాలింగ పళ్ళు కొట్టనిస్తున్నామా, భయం, ఎవడెందుకు వస్తున్నాడో తెలియదు గనక. కానీ పూర్వం చక్కగా ఇంటికి వచ్చిన వాడిని గౌరవించేవారు, అన్నం పెట్టేవారు, మంచినీళ్ళు ఇచ్చేవారు. అందుకని ఆవిడ జయా విజయలకేసి తిరిగి కాసిన మంచినీళ్ళు ఇచ్చి అర్ఘ్యం పాద్యం ఇచ్చి గౌరవించి పంపించేయండి అంది. ఆయన అబ్బే ఇవన్నీ నాకెందుకులే, నాకేం అలసట పెద్దగా లేదు, కానీ నీతో రెండు మాటలు మాట్లాడి వెళ్ళాలనిపిస్తోంది అన్నాడు. తొందరగా మాట్లాడి వెళ్ళిపోతే నేను జపం చేసుకుంటాను అన్నది మళ్ళీ పార్వతి. ఆయన వెళ్ళే ఘట్టంలో కనపట్ల, అక్కడే సెటిల్ అయిపోయే ఘట్టంలో ఉన్నాడు ఆయన. అందుకని ఆయన ఇలా మొదలుపెట్టాట, సుందరి నిన్ను చూస్తే పరమ కోమలివి, కుసుమ కోమలివి, పువ్వు ఎంత మెత్తగా ఉంటుందో నీ శరీరం ఎంత మెత్తగా ఉన్నది, అన్నిటికీ మించి యువతీమణివి, సౌందర్యవతివి, అటువంటి నువ్వు ఒళ్ళంతా బూడిద పూసుకొని రుద్రాక్షలు ధరించి తపస్సు చేస్తూ ఉంటే నాకు జాలిస్తుంది. అసలు నువ్వు తపస్సు చేయడం ఏమిటి? నీకోసం ఇతరులు తపస్సు చెయ్యాలి, నీ వంటి సుందరి కావాలి అని తపస్సు చెయ్యాలి జనం. నువ్వేమో ఎవరి కోసం తపస్సు చేస్తున్నట్టుగా ఉన్నావు. ఇది ఎంత విచిత్రంగా ఉన్నది. నరత్నం అన్విష్యతి ముర్గ్యతేహి తత్. రత్నాన్ని మనం వెతుక్కోవాలి. రత్నం ఎక్కడుంది, రత్నం ఎక్కడుంది అని మానవులు రత్నాల కోసం వెతుకుతారు. కానీ రత్నం మన కోసం వెతుక్కుంటూ వచ్చి నేను రత్నాన్ని, నేను కోట్లు ఖరీదు ప్లీజ్ టేక్ మీ అంటుందా అన్నాడండి ఆయన. ఎంత మంచి మాట. రత్నము వరులచే అన్వేషింపబడు గాని వరుని అన్వేషింపదు కదా, దీనే కాళిదాసు నరత్నం అన్విష్యతి మృగ్యతేహి తత్ అంటాడు కుమార సంభవంలో. రత్నాన్ని మనం వెతకాలి, అంటే మంచి వస్తువుని మనం వెతుక్కోవాలి. కానీ మంచి వస్తువు మన దగ్గరికి ఎందుకు వస్తుందండి? 2000 రూపాయల కట్టలు మీకోసం వెతుక్కొస్తాయా? నేను కట్టని, నన్ను పట్టుకోండి, బుట్టలో పెట్టుకోండి అందో. దానికోసం మనమే ఎప్పుడు వెళదామా అని చూస్తాం. అందువల్ల నీకోసం ఇతరులు రావాలి, కానీ నీవు ఇతరుల కోసం తపస్సు చేయడం నాకేం భావ్యంగా అనిపించటం లేదు. నీ వాటం చూస్తే నీవు తపస్సు పెళ్ళి కోసం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. అంటే ఎవరినో వరించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు. ఇంతకీ ఎవరికోసం ఈ తపస్సు? ఎవడా భాగ్యవంతుడు అన్నాడు ఆయన. అప్పుడు జయా విజయలకేసి తిరిగింది ఆవిడ. వీడెక్కడ దొరికాడే, పొద్దుటే తపస్సు చేసుకుంటూ ఉంటే మాట్లాడద్దంటే ఓ సోచి చెబుతాడు, మీరే చెప్పండి అని సైగ చేసింది ఆవిడకి ఇష్టం లేక. అప్పుడు జయా విజయలు లేచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఓ బ్రహ్మచారి అడిగావు కాబట్టి చెబుతున్నాం, ఈమె పుట్టడమే శివుడి కోసం పుట్టింది, హిమవంతుని కూతురు, పరమ సుందరి. ఆ విషయం నీకు తెలుసు. శివుడు ఆమెను చేపట్టక మన్మధుణ్ణి భస్మం చేసి అదృశ్యమైపోయాడు. అప్పటి నుంచి ఈవిడ శివుడే నా భర్త కావలను అని శివుడి కోసం కఠోర తపస్సు మొదలుపెట్టింది. శివుడు రాడు, ఈవిడ తపస్సు మానదు, ఆయన మనస్సు కరగదు, ఈవిడ మనస్సు మారదు. మధ్యలో మేము పక్కన కూర్చుని ఎప్పుడు ఈ పెళ్ళి అవుతుందా అని ఎదురు చూస్తున్నాం. ఆవిడ పెళ్ళైతే మా పెళ్ళి అవుతుంది. అక్కడ పెద్ద గొడవ అది, ఎందుకంటే జయా విజయల పెళ్ళి ఆవిడతో ముడిపడి ఉంది అనగానే అప్పుడు ఆయన పక్కపక్కన వేట, విక విక నవ్వి అక్కపట విప్రుడు చాలును మేలు లెస్సవానికి సఖియా నిల్పెమదిల్ తరళాయతాక్షి మీ సఖియ వివాహ వేళ పురశాసను పాణి పరిగ్రహింపుచో ముఖమున బుస్సు మల్చు అహిమృగ్గిన ఎట్లు భయం బుచెందునో. వెంటనే ఆయన పక్కపక్క నవ్వాడు. ఆ వచ్చినవాడు కపట విప్రుడు కదా, అందుకే అలా పక్కపక్క నవ్వి, గొప్పగా ఉందండి మీ చెలి యొక్క మనస్సు, మీ స్నేహితురాలి మనస్సును చూస్తూ ఉంటే ఆవిడ ప్రవర్తన చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత బతుకు బతికి ఎవడో ఇంటి వెనకాదలు పోయేట, అలా ఉంది వ్యవహారం. లేకపోతే ఇంత సుందరీమణి ఏ మహాత్ముడి కోసమో తపస్సు చేస్తోందేమో అని నేను అనుకుంటూ ఉంటే శివుడు భర్త కావాలని తపస్సు చేస్తుందా? ఈ ప్రపంచంలో ఎంత పిచ్చివాడైనా శివుడు భర్త కావాలని తపస్సు చేస్తారా? రేపు పొద్దున్న నిజంగా శివుడు మెచ్చుకున్నాడు ఈవిడ్ని, పెళ్లి చేసుకుంటానన్నాడు. తీరా ఆయన ఆవిడ మెడలో తాళి కట్టబోతూ ఉంటే ఆయన మెడలో ఉన్న పాము బుస్ అని మీదకు వస్తుంది అనుకో, ముఖమున బుస్సు మంచు అహిమృగ్గిన ఎట్లు భయం బుచెందునో. ఆయన మెడలో ఉన్న పాము బుస్సుమని మీదకు రాగానే అమ్మే అని ఆవిడ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకా తాళి ఎక్కడ కడతాడు, అంతా ఒకటే వైకుంఠవాళ్ళి. చూస్తూ చూస్తూ శివుణ్ణి ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా? ఏముంది ఆయన దగ్గర? ఇల్లు లేదు. సాధారణంగా ఆడపిల్లలు పెళ్లి చేసుకునే ముందు కాబోయే పెళ్లి కొడుకు దగ్గర ఒక్క ఇల్లు అయినా ఉందా అని చూస్తారు. ఎప్పుడు రెంటెడ్ హౌస్లో ఉన్న మొగుడిని ఎవరన్నా చేసుకుంటారటండి, ఇష్టపడి చేసుకోరు. అంటే నేను చెప్పింది ఆ కాలంలో, ఇప్పుడు ఏముందిలేండి, అన్నీ తెప్పలే కాబట్టి. పూర్వకాలంలో కాస్త పెళ్లి సంబంధానికి వెళ్ళేటప్పుడు సొంత ఇల్లు ఉందా, ఏమన్నా 2 ఎకరాల పొలమైనా ఉందా, కొంచెం పని ఏమన్నా చేస్తాడా అని చూసుకునేవారు. ఇప్పుడు దిక్కుమాలడు రోడ్డు మీద పోయేవాడు ఎవడో ఒకసారి అలా అంటాడు, వెంటనే వెళ్ళిపోవడమే. ఇక ఆ తర్వాత ఇద్దరు కలిసి తొలినాడు హడావిడి, మళ్ళీనాడు విడావిడి. కానీ ఆ రోజుల్లో కాస్త అలా అడిగేవారట. అందుకని ఆయన ఏమన్నాడు, ఆయనకి ఇల్లుందా, శ్మశానంలో ఉంటాట. అంటే ఇల్లు లేదు, పెళ్ళవగానే అమంగళమైన శ్మశానంలో కాపురం పెడతాడు నీతోటి. పోని భోజనమా, గరళం విషం, ఆ విషం దిగు పెడితే నువ్వు ఏమైపోతావు ఆలోచించు. ఎంత వాడైనా అంత ఎంతో చద్దన్న ముద్దనే పెడతాడు, గంజన్నమైనా పెడతాడు. మీ ఆయన రేపొద్దున పెళ్ళయ్యాక విషం పెడతాడు. నీకేమో పట్టు వస్త్రాలు కట్టుకోవడం అలవాటు. మీ తండ్రి గారు కోటీశ్వరుడు, మహారాజు, రత్నాలకు నిలయం, ఆయన దగ్గరే ఉంది. దిగంబరుడు గుడ్డ లేకుండా తిరుగుతాడు, మహా అయితే నీకు ఎత్తులో పట్టుకొచ్చేస్తాడు. నువ్వు నగలు అడిగితేనో ఆయన మెడలో ఉన్నాయిగా పాములు, ఓ పావు నీ మెడలో వేస్తాడు. ఇద్దరు కలిసి అహనా ఓహోహో అని పావులు ఆడించుకుంటూ బతకాలి. ఈ మాట శివుడు కాబట్టి అంత బాగా అన్నాడు అనుకోండి, తెగడం వచ్చేస్తాయి నాకు ఈ చదువునప్పుడల్లా. అందులో ఈ శ్లోకాలకి శ్రీనాథుల వారు అనువాదం మరింత అద్భుతం అన్నమాట. ఆయన మెళ్ళలో ఉన్న ఓ పావుని మెళ్ళ వస్తే ఇద్దరు కలిసి పావులు పట్టేవాళ్ళలా పావులు ఆడించుకుంటూ తిరుగుతారా? ఏం పెళ్ళమ్మా మీ ఇద్దరికిని? శుభమైన హరిచందనాస్పదమైనది నీ శరీరం, నీ ఒంటికి చక్కని చందనం పూసుకుంటావు. ఆయన బూడిద పూసుకుంటాడు. ఈ చందనం బూడిద కలిస్తే ఏం బాగుంటుంది? సుకుమారం నీ శరీరం, కఠినం ఆయన శరీరం, ఈ రెండూ కలిస్తే ఏం బాగుంటుంది? నీ మెడలుండా రత్నాల హారాలు ఉంటాయి, ఆయన మెడలోనేమో పాముల హారాలు, ఈ రెండూ కలిస్తే ఏం బాగుంటుంది? పిండి వంటల భోజనం విషం కలిస్తే ఏం బాగుంటుంది? నువ్వేమో మాట్లాడితే కంఠం మృదువుగా ఉంటుంది, ఆయన మాట్లాడితే కఠినంగా ఉంటుంది. కన్యా నువ్వేమిటి, ఆయనతో పెళ్ళేమిటి, వెర్రి మానే. ఎంతెందుకు? మైత్రం సాప్తపదీనం అన్నారు. ఏడు మాటలు మాట్లాడితే స్నేహం ఏర్పడుతుంది టండో. అందుకే పెళ్లిలో ఏం చేస్తారు, సప్తపది అనో తంతు పెడతారు. సప్తపది అంటే చాలామంది దృష్టిలో కేవలం ఏడు అడుగులు నడవడం అనుకుంటున్నారు. ఏడు అడుగులు భార్యాభర్తలిద్దరినీ కలిపి అగ్నిహోత్రం చుట్టూ నడిపిస్తారు, అది సప్తపదే. ఏడు అడుగులు నడిచిన పదము అంటే మాట, సప్తపది అంటే ఏడు మాటలు మాట్లాడుకోవటం. అడవిలో పెళ్లి చేసుకున్నారు అనుకోండి, అక్కడ అగ్ని ఉండదు, అప్పుడు ఏడు మాటలు మాట్లాడితే ఆ ఇద్దరికి పెళ్ళైనట్టే. అందుకని మైత్రం సాప్తపదీనం, భార్యాభర్తలిద్దరికీ ఏడు మాటలు మాట్లాడితే స్నేహం ఏర్పడుతుందిట. ఇది అసలు తంతు, అసలు తంతు మాట్లాడించాలి వాళ్ళిద్దరిని అనమాట. అప్పటిదాకా బిసుగుపోయి కూర్చునేవారు పూర్వం సిగ్గునట్టు ఉండేది ఆడవాళ్ళ దగ్గర. అందుకని పెళ్లి చూపుల్లో మాట్లాడేవారు కదనమాట, ఇలా ఇలా దొంగ చూపులు చూసి ఆ తర్వాత తలుపు పక్కకెళ్ళి ఆ పక్క నుంచి పక్కన మరదళ్ళు వాళ్ళును లేకపోతే ఈ అమ్మాయి చెల్లెళ్ళు లేకపోతే తమ్ముళ్ళు బావగారు ఎలా ఉన్నారంటే అనేది పాపం. అంటే ముఖం ఎత్తు చూసేవారు కదనమాట మొగుణ్ణి. ఇప్పుడా ఇంకా మాట అనవసరం. ఇద్దరు కలిసి సినిమాలు షికార్లు అన్నీ తిరిగిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా పెళ్ళి అని ఒత్తంతు ఉంటుంది. కానీ పూర్వం ఎందుకు నిజంగా అంత సిగ్గుపడేవారు అండి, మా చిన్నప్పుడు చెప్పేవారు అనమాట. మేము ఎరగంగానే మా దగ్గర నుంచి ట్రెండ్ మారిపోయింది, కానీ మా పూర్వులు చెప్పేవారు పెళ్లి చూపులంటే ఏముంది, ఆ పిల్లలు ఉందనేవారు, ఈ పిల్లాడు ఉండేవారు అనేవారు. పెళ్లిలో తాళి కడుతున్నప్పుడు కొంచెం వాడు సిగ్గుపడితే ఇలా చూసేదంటే దొంగ చూపులు అయిపోయేత ఆ తర్వాత ఏవో చూపులో తూపులో. అందువల్ల ఏంటంటే వాళ్ళు చాలా సిగ్గుపడిపోయేవారు. ఇప్పుడు ఆయన అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు ఆవిడతోటి, వసి వెర్రిదానా, అసలు ఆయన కేసు నువ్వేం చూడగలవు, రేపొద్దున పెళ్ళయిన తర్వాత అసలు అటువంటి వాడితో ఒక ఆపరమేమిటి, పెళ్లి చేసుకునే ముందు ఒక ఇల్లు, ఒక వాకిలి, సంపద, సౌందర్యం అన్నీ చూసుకోవాలి, ఏమీ లేకుండా ఏమీ లేనివాడిని ఎలా చేసుకుంటావు అని బాగా తిప్పేశాడు. చెప్పి ఏడు మాటలు మాట్లాడితే పెళ్ళి అంటారు. అందుకే పెళ్లిలో ఒకరి ముఖానికి ఒకరికి పరిచయం లేకపోయినా ఇద్దరి చేత ఏడు మాటలు మాట్లాడిస్తారు. ఆ మాటలు నేను నీతో ఇప్పుడు మాట్లాడాను, ఇంత సంభాషణ అయ్యాక ఆయన అన్నదేమిటి, నీతో ఏడు మాటల కంటే ఎక్కువే మాట్లాడా, 70 మాటలు మాట్లాడాను. ఏడు మాటలు మాట్లాడితే సంబంధం వచ్చినట్టే. ఆ రకంగా చూస్తే మనిద్దరం మిత్రులం. ఆ మైత్రి ఇంకొంచెం దగ్గరికి అవ్వాలంటే పెళ్ళి మంచి తంతు. నేను నిజం చెప్తున్నాను, ఇప్పటిదాకా ఎవరిని పెళ్లి చేసుకోలేదు అన్నాడు ఆయన. ఏ నున్ను బ్రహ్మచారి తరళేక్షణ, ఏ నున్ను బ్రహ్మచారి తరళేక్షణ నీవును కంజవు, ఇంతకాలాన్నకు నీకు పెండ్లియ ఫలం బగునేని, సన్మానముతోడ నన్ను మునిమాంజు వివాహము కమ్ము రమ్ము, కాదేని తపంబులోని సగమిచ్చదమాను తపోభిమానము. ఓ కన్యామణి, నేను బ్రహ్మచారిణి, నీవు కూడా కన్యామణివి, ఇంతకాలానికి నీకు పెళ్లి మీద కోరిక వచ్చింది, నాకు నిన్ను చూశాక పెళ్లి మీద కోరిక వచ్చింది, నాకు చాలా కాలం తర్వాత పెళ్లి మీద కోరిక వచ్చింది. నీకు పెళ్ళి కావాలి, నాకు పెళ్ళి కావాలి, నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, నేను ఏకాకినే, నువ్వు ఏకాకినవి. ఇప్పుడు నీకు పెళ్ళే కావాల్సి వస్తే మునీశ్వరుణ్ణి, బ్రహ్మచారిణి, మహాతపశక్తి సంపన్నుణ్ణి అయిన నన్ను పెళ్లి చేసుకో. బ్రహ్మచారిని పెళ్లి చేసుకోవాలి, కానీ పెళ్ళయి పెళ్ళాన్ని చచ్చిపోయి భార్య లేకుండా యాత్ర పడుతున్న శివుడిని పెళ్లి చేసుకోవడం, సతీదేవి ఆయన భార్య కదా, ఆవిడ పోయిందిటిగా, ఇప్పుడు ఆయన రెండో పెళ్లి చేసుకుంటే ఏం బాగుంటుంది, ఆ సతీ ఈవిడనేది ఆయనకి తెలియదా, అయినా ఏం ఎరగనట్టు అలా అన్నాడు ఆయన. అందువల్ల మునిమాన్యుణ్ణి నన్ను పెళ్లి చేసుకో. కాదు, కూడదు అంటావా, నాకు తపస్సే కావాలంటావా, తపస్సు నువ్వు చేయక్కర్లా, నువ్వు కష్టపడి తపస్సు చేయడం వల్ల వచ్చే పుణ్యం తపశ్శక్తి నేనే ఇస్తాను, నా తపశ్శక్తిలో సగం నీకు ధారపోస్తాను, ఆ తపస్సు పుచ్చుకుని ఇంటికి పో, అయితే నన్ను పెళ్లి చేసుకో. కాదు, తపస్సే కావాలంటావా, నా తపశ్శక్తి నీకు సగం ఇస్తాను ఏ అనగానే, అప్పుడు ఆవిడ, హోరి నీవు తప్ప ఎవరైనా శివుణ్ణి అలా అంటారా, సమస్త లోకములలో వ్యాపించి ఉన్న శక్తి ఈశ్వరుడిది, ఈ సంపదలన్నీ ఆయనవి, అష్టసిద్ధులుండి ముష్టెత్తుకుంటాడు ఆయన, కుబేరుడికి తన సంపదిచ్చి, ఆ మహాత్ముడిలోనే ఈ సమస్త లోకాలు ఇమిడి ఉన్నాయి, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయన నిజమైన బ్రహ్మచారి అంటే ఆయన, ఆయనలో ఎప్పుడు ఒక్క శక్తే ఉంటుంది, ఆ శక్తే భారీగా వస్తుంది, మళ్ళీ ఆయనలో లీనమైపోతుంది, ఆ శక్తి లేనినాడు ఆయన లేడు. సతీదేవిగా ఉన్నావిడ ఆవిడే, ఇప్పుడు పార్వతిగా ఉన్నావిడ ఆవిడే. కాబట్టి శివుడు ఎప్పుడూ ఏకపత్ని వృతుడే తప్ప మరెవరూ ఆయన దగ్గర లేరు, ఆయన మతి లేనివాడు కాదు, సమస్తమతులు ఆయనలో ఉన్నాయి, అవ్యాజ కరుణామూర్తి ఆయన. ఆ మహాత్ముడు ఎవడూ చేయలేని ఘనకార్యాలు చేస్తే దాన్ని నువ్వు తిడుతున్నావు పిచ్చాళ్ళగా. ఈ ప్రపంచంలో ఎవడైనా బూడిద పూసుకుంటాడా? ఒక వ్యక్తి చచ్చిపోతే వాడిని తగలబెట్టి ఆ తర్వాత వాడిని అక్కడ వదిలేసి అందరూ ఇళ్ళకి పోతారు. కానీ వీడు నా భక్తుడు, వీడిక్కడ కాలిపోయాడు, వీడి శరీరం మీద ఉన్న బూడిద ఒంటికి పూసుకుని వీడికి ఐశ్వర్యం ఇద్దాం, వీడికి పునర్జన్మ లేకుండా చేద్దామని ఆ కాలిపోయిన చితాభస్మం పూసుకునే కరుణ ఎవరికి ఉంటుంది మా శివుడికి తప్ప? ప్రపంచంలో అందరూ తలో చోట ఉంటే ఆయన కావాలని శ్మశానంలోకి చేరి చిట్ట చివరికి అక్కడికి చేరిన మానవులకి శాంతినిస్తాడు. శ్మశానానికి వెళ్ళగానే ఒక్కసారి శివాన్ని తలుచుకుంటే ఆ రుద్రుడు అక్కడ ప్రత్యక్షమై వాడికి మళ్ళీ ఎప్పుడూ శ్మశానంలోకి రావలసిన అవసరం లేకుండా పునర్జన్మ లేకుండా చేస్తాడు. అలా శ్మశానాన్ని కూడా అమంగళ ప్రదేశాన్ని మంగళంగా మార్చే శివుడు ఆయన. పాముల్ని, భయంకరమైన సర్పాలని తన మెడలో పెట్టి అదుపు చేశాడు. పాలసముద్రం చిలికితే లోకములను భస్మం చేసి భయంకర హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం అందరినీ కాల్చి బూడిద చేస్తూ ఉంటే దేవతలు, సమస్త ప్రాణులు, నువ్వు తప్ప ఈ విషాన్ని అదుపులో పెట్టేవారు ఎవరూ లేరన్నారు. అప్పుడు ఆయన ఇన్ని లోకాలను రక్షించడానికి సమర్థుడు గనక అలా చెయ్యి చాచి మొత్తం విషమంతా చేతిలోకి తీసుకుని గొంతుకులో పెట్టి మింగి రక్షించాడు. ఇలా విషాన్ని ఇంకెవడన్నా తాగమని చూద్దాం, ఎవరి దగ్గర విషయం ఉండదు విషం తాగితే. అలా విషాన్ని అదుపులో పెట్టాడు ఆయన. దిగంబరుడు అంటే సర్వవ్యాపకుడు, అంతటా నిండినవాడు. దిక్కులే అంబరము, దిగంబరం అంటే దిక్కులు బట్టవ్వాలంటే అర్థం ఏమిటండి? ఇప్పుడు ఈ గది నాకు బట్టవ్వాలంటే ఈ గదంతా నా శరీరం నిండిపోవాలి. దిక్కులు వస్త్రం కావాలంటే సర్వవ్యాపకుడై ఉండాలి, అనగా అన్ని దిక్కుల్లోనూ నిండినవాడని అంతరార్థం. ఇది కూడా నీకు తెలియదేమో. మంగళుడు, సర్వమంగళుడైన శివుణ్ణి అమంగళుడు నష్ట శోచుడు అంటావా, మూఢుడా అనగా ఈయన మళ్ళీ లేచాడు. ఎవడో ఏదో పొగిడితే ఆయన్ని నమ్మేస్తున్నావు నీకు తెలియక. ఎప్పుడూ కూడా మనం ఒక వ్యక్తి మాటను నమ్మకుండా మనంతట మనం పరీక్షించి అది అవునా కాదా తెలుసుకోవాలి. అంధ పరంపరం వెడగవై అభవిని వానితోడి సంబంధము కోరి నిర్భర తపకృష కోమల జీవయష్టివై బంధవ కోటితోడ బెడబాసిన నీవును నింద్యవౌదు సౌగంధిక రేఖ బంధుయన కామిని మాటలు వేయునేటికి. సుందరి, అంధవిశ్వాసం అని ఉంటుంది, మూఢ విశ్వాసం అని ఒకటి ఉన్నది. అంటే ఎవడో ఏదో చెబితే అది నమ్మేయడమే గుడ్డిగా, అది నిజమా కాదా అని ఆలోచించరు కొందరు. నువ్వు కూడా అలాగే ఉన్నావు ఇవాళ. శివుడు గొప్ప 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 అని అందరూ పొగిడితే అది నిజం అనుకుంటున్నావు, కానీ నువ్వు స్వయంగా శివుడిని ఎప్పుడైనా పరీక్షించావా లేక మూఢ విశ్వాసంలో పడి కొట్టుకుపోతున్నావా? సౌగంధిక బంధురేఖ అనగా చవితి నాటి చంద్రుడు, వినాయక చతుర్థి నాడు చంద్రుడిని చూస్తే నీలాపనిందలు వస్తాయి. చవితి నాడు చంద్రుణ్ణి చూడటం వల్ల ఎంత నష్టమో అలాగే శివుణ్ణి నమ్మి బంధువుల్ని విడిచిపెట్టి ఇక్కడ తపస్సు చేస్తూ నువ్వు అలా దెబ్బతింటావు, నా మాట విను, నా మాట విను అనగా వెంటనే ఆవిడ జయ విజయలకేసి తిరిగింది. జయ విజయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వలోకేశ్వరుడైన ఈశ్వరుడు నా వల్లభుడని నేను ఎంతో సంతోషముతో ఆయనని భర్తగా చేసుకోవడానికి తపస్సు చేస్తూ ఉంటే ఈ బ్రహ్మచారి ఎవడో వచ్చి చెవిలో జోరీగా అయ్యి శివనింద చేస్తూ నా తపస్సు పాడు చేస్తున్నాడు. భగవంతుణ్ణి మనం భక్తితో కొలుస్తూ ఉంటే వాడికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడకూడదు, మాట్లాడితే వాడిని మెడబట్టు గెంటాలి లేదా చంపి అవతల వారియాలట. మన ఇష్టదేవతను ఎవరన్నా ఏదైనా తిట్టారనుకోండి లాగోడు గోపమే తెచ్చుకోమన్నారు, పర్వాలేదు. మన ధర్మానికి వ్యతిరేకం మన ఇంటికి వచ్చి పంచి పెడతారేంటండి దరిద్రులు, వాళ్ళ బతుకులు వాళ్ళు అక్కడ పడక ఇప్పటికీ గుళ్ళు పడగొట్టేయటం, ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించేయటం, అవి సరిపోకేమో ఇంటికి కూడా వచ్చేస్తారండి. మా ఇంటి దగ్గర మా గుడి ముందు పెట్టిపోయాడు వాడు, దాంతో మా శిష్యులు అటాక్ చేశారు బాగా అనుకోండి. ఈ మధ్యన శివశక్తి అని ఒక మంచి సంస్థ తయారైంది, అటువంటి శక్తులు అవసరం అవుతున్నాయి వాళ్ళ. నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకుని ఏడు, అంతేగాని నువ్వు ఎక్కడెక్కడ ప్రచారం చేస్తావే. మరీ అందుకే ఈ క్రస్తానంగా నెత్తిమీద పెట్టుకుని మనం చేస్తున్న చాలా అపరాధాలు చేస్తున్నావు అండి, అనకూడదు కానీ. కాబట్టి మన ఇష్టదేవతని మన కళ్ళ ముందు తిడుతూ ఉంటే పట్టించుకోమా, గుడి పడగొడితే పట్టించుకోమా. అందుకే పార్వతి ఏమంది, నేను శివభక్తురాల్ని, అటువంటి శివుణ్ణి వీడెవడో నిందిస్తున్నాడు, వీడి మెడబట్టుకు గెంటేయండి అనగానే జయా విజయ ముందుకు వచ్చి మెడట్టుకుని గెంటబోయారు. వెంటనే టక్కన ఆ బ్రహ్మచారి మాయమైపోయాడు. సాక్షాత్కారము చెంది నవ్వుచు గిరీశానుండు ధాత్రీధరాధ్యక్షాపత్యము ప్రేమ నిర్భర కటాక్షాలోకన ప్రౌఢిమన్ వీక్షించన్ తరళాక్షియున్ మనమునన్ వ్రీడా ప్రమోదక్షమాదాక్షిణ్యంబులు సందటింపనిలిచిన్ తత్సన్నిధానంబునన్. ఆ క్షణమే బ్రహ్మచారి గారు మాయమైపోయాడు. కావాలని పార్వతిని పరీక్షించడానికి వచ్చారు శివుడు కదా ఆయన. జయా విజయలు మెడబట్టి గెంటబోతూ ఉండగా టక్కన బ్రహ్మచారి గారు మాయమైపోయాడు. సాక్షాత్కరించాడు శివుడు అక్కడ, చిరునవ్వు నవ్వాడు. పార్వతి, తపస్సు చేశావు, తపస్సు చేస్తున్న నీ మనస్సు మరల్చటానికి నేను నన్ను నేనే తిట్టుకున్నాను, అయినా నిందకి లొంగలేదు. ఇది కదా దైవభక్తి అంటే, తన ఇష్టదేవతని ఎవ్వడు ఏ విధమైన నిందలు చేసినా ఆ నిందలు నమ్మక ఆ దేవతనే గట్టిగా పట్టుకుంటే వాడు తరిస్తాడు అని నువ్వు లోకానికి ఒక గుణపాఠం నేర్పావు. ఇది భక్తి అంటే. దేవుడొచ్చి నేను దేవుణ్ణి కాదు నన్ను గెంటేసేయండి నన్ను పట్టించుకోవద్దని చెప్పినా నమ్మకూడదు అని లోకానికి ఒక సత్యం చెప్పామన్నాడు ఆయన. నిజమే కదా, ఆయన దేవుడు, ఆయనే ఆయన తిట్టుకున్నాడు నన్ను వదిలే అన్నాడు, ఆవిడ వదిలిందా, ఆ ట్రాప్లో పడ్డా. ఇది నిజమైన భక్తి. భగవంతుడే వచ్చి నేను భగవంతుడి కాదు, నాకెందుకురా పాదపూజ, నాకెందుకురా దండం అంటే నువ్వు ఎన్ని చెప్పినా నీ కాళ్ళు వదలము అనాలట. అలాంటి భక్తిని లోకానికి ప్రకటించావు, నేను చాలా సంతోషపడ్డాను అని ప్రేమతో చూచి ఇక పెళ్లి చేసుకుందామన్నాడు. అప్పటిదాకా ఆయనే నా భర్త అని సమస్తం త్యజించి తపస్సు చేస్తున్న ఆవిడ తీరా ఆయనే వచ్చి చెయ్యి పట్టుకోవడానికి దగ్గరికి రాగానే తన ముఖం చూడగానే వెంటనే పురుషుని సిగ్గుపడిపోయింది. అది పూర్వకాలంలో ఈ సిగ్గుని తోటి ఉండేదిలేండి, అందుకని వెంటనే ఆవిడ సిగ్గుపడిపోయిందిట. వ్రేడా అంటే సిగ్గు అన్నమాట, దరహాసం సిగ్గు వీటితోటి తల వంచేసుకుందిట. ఎంత అందమైన మాట రాశారు, వ్రేడా ప్రమోద క్షమ దాక్షిణ్యంబులు. ఇది నాలుగు నాలుగే, ఒకటి వ్రేడ అనగా సిగ్గు, ఆవిడలో స్త్రీ సహజమైన సిగ్గు వచ్చేసింది. సిగ్గుతో పాటు లోపల ప్రమోద, బ్రహ్మానందం కలిగేస్తోంది. శివుడు నన్ను మెచ్చుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడనే ఒక అపూర్వమైన ఆనందం కలిగింది. మోదము అంటే సంతోషం, ప్రమోదం చాలా ఆనందం, బ్రహ్మానందం కలిగింది. కానీ మూడోది ఏమిటి, క్షమ అంటే ఓర్పు, విరహంతో ఉంది ఆవిడ. శివుడు భర్త కావాలి, ఆయన ఒక్కసారి మీదబడి కౌగిలించుకోలేదు, దాన్ని ఓర్పు అంటారండో. చాలా కష్టమండి, శివుడు తన పంచప్రాణాలు కదా, ఎదురుగుండా వచ్చాడు కదా, చేయి పట్టుకున్నాడు కదా, కానీ మీద పడలేదట. అక్కడ మాత్రం పెళ్లి కాలేదు కనుక ఔచిత్యం పాటించి ఓర్పు వహించింది. ఎక్కడ టెంప్ట్ అవ్వాల. నాలుగోది దాక్షిణ్యం, సమర్థత అనగా ఎంత ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడింది. ఆవిడ తలుచుకుంటే నిమిషంలో ఆయనతో పాటు వెళ్ళిపోయి గాంధర్వాహం చేసుకోవచ్చు, కానీ అక్కడ తన సామర్థ్యం చూపించింది. ఏమిటా సామర్థ్యం? నువ్వు మా నాన్నగారి దగ్గరికి రావాలి, ఆయన్ని నన్ను అడగాలి, ఆయన నన్ను నీకు ఇచ్చి పెళ్లి చెయ్యాలి, ఈ పద్ధతి పద్ధతే ఇది నా సమర్థత అన్నది. ఎక్కడ తన పద్ధతి తప్పలేదు, కట్టుబాటు తప్పలేదు, ప్రేమించింది కానీ పెళ్ళి మాత్రం సంప్రదాయంగా జరగవలసిందే, పెద్దల ద్వారా జరగవలసిందే అన్నది. అని వెళ్ళి మా తండ్రిని అడగండి, కన్యనిమ్మని అడగాలి. ఎప్పుడు కూడా మగవాడు తనంత తాను వెళ్ళి మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని తానో తన వాళ్ళ తరపునో అడిగించాలి తప్ప డైరెక్ట్గా పిల్ల తాను అడగకూడదటండి. అది పూర్వకాలపు నియమం. నీవు ఏం చేస్తావో తెలియదు, మా తల్లిదండ్రుల దగ్గరికి రాయబారంగా ఎవరో ఒకరిని పంపి నన్ను ఇమ్మని అడిగించు, మా తండ్రి ఇస్తాడు, ఎందుకంటే ఈ జరుగుతున్నదంతంతా నన్ను నీకు ఇవ్వడానికే కనుక. అప్పుడు పెళ్ళి సంప్రదాయబద్ధంగా అవుతుంది, అయితే లోకక్షేమం అవుతుంది. ఎందుకంటే ఇది పెళ్ళవ్వాలి, అయితేనే గణపతి రావాలి, వస్తేనే ఈ భండాసురుడి కథ ఉంది ఇక్కడ, భండారం బయటపడడానికి ఇంత కథ ఉంది వెనకాల. ఆ విశేషాలు మళ్ళీ యథాప్రకారంగా రేపు మనం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.